ఇప్పుడు కేవలం ఆ గృహములో ఈ భార్యాభర్తలు వాళ్ళ అబ్బాయి చందనిక అని పేరు కలిగిన ఒక పరిచారిక వీళ్ళు మిగిలారు. విసుక్కోకుండా దాదాపు 7 రోజుల పాటు, ఇంకా అప్పటికి 14 రోజులు గడిచింది, ఇంకా 7 రోజులు వర్షం కురిసింది. ఈ 7 రోజులు ఈ భార్యాభర్తలు, ఈ పిల్లవాడు, ఆ చెలికత్తె కలిసి వస్త్రములను నూనెలో ముంచి పొయ్యిలో పెట్టి భగభగ మండించి కొండలు పెట్టి మూకుళ్ళు పెట్టి వాటి మీద రకరకాల వంటకాలు యథాశక్తిగా వండి ఏ మాత్రం లోటు లేకుండా అందరికీ అలా పెడుతూనే ఉన్నారు. ఇక్కడ ఇంకొక సమస్య ఏమిటో తెలుసునండి, మీరు చెబితే ఆశ్చర్యపోతారు. ఈ వచ్చిన వాళ్ళు 1000 మంది శివభక్తులతో పాటుగా ఇంకొక 3-4 వేల మంది ఉంటారు, అంటే దాదాపు 5 వేల మంది ఉన్నారు ఆ ఇంట్లో. ఈ 5 వేల మంది ఉత్తరోజుల్లో కాలకృత్యాలుగా బయటికి పోతారు. ఇప్పుడు కుంభవృష్టి కురుస్తోంది, బయటికి వెళ్ళలేరు. అందుకని వాళ్ళంతా అన్నారట, మేము వర్షంలో బయటికి కాలకృత్యాలకు ఎలా వెళ్ళమండి, మాకేమో చీటికి వాటికి ఉత్తరానికి వెళ్ళాలి, మలానికి వెళ్ళాలి, ఎలాగ అన్నారట. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు పడుకునే ఒక పెద్ద విశాలమైన శయన గృహం ఉన్నది, శయనాగారము లేక శయన గృహం, నిద్రించే ఇల్లు. ఆ ఇల్లు ఇంచుమించుగా ఈ మొత్తం ఎంత ఉంటుందో ఈ ప్రాకారం మీరు ఉపన్యాసం వెళ్ళడానికి అంత ఉంటుంది. అందులో మంచాలు తీసేసాం, మీరు ఇక్కడే మలమూత్రాలు గారిచ్చేయండి, మేమే నీళ్లు పెట్టి కడుగుతాం అన్నారట. అసలు ఎటువంటి మనుషులండి వీళ్ళు, అది వింటూ ఉంటేనే హృదయం తరుక్కుపోటల. అలా అంతమంది మలమూత్రాలు కూడా వాళ్ళు కడిగి సేవ చేశారు. ఓ పక్కన అన్నాలు వండి పెట్టడం, వీటిని కడగడం. వాటిని కడగడానికి ఈ కుంభవృష్టి వర్షం కదా, అందులో నీటికి లోపం లేకుండా గుండిగులు గుండిగులు నిండిపోతుంటే వాటి అలా పోసుకుంటూ కడుగుతూనే ఉన్నారట. మానవ మాతృలు చెయ్యలేని అన్నదానము, పారిశుద్ధ్య కార్యక్రమము ఆ పుణ్య దంపతులు తమ పుత్రుడితో చెలికత్తెతో ఇంకొక 7 రోజుల పాటు చేశారు. మొత్తం మీద 21 రోజులు పగబట్టినట్టుగా కాంచీపురం మీద ఇంద్రుడు కుంభవృష్టి కురిపిస్తూనే ఉన్నాడు. ఆ పుణ్యాత్ముడు ఆ పని చేస్తూనే ఉన్నాడు. 21 రోజులు గడిచింది. 22వ రోజు భళ్ళున తెల్లవారింది, సూర్యుడు ఒక్కసారిగా విజృంభించి ఆకాశంలోకి వచ్చాడు. అప్పటిదాకా ఏ పక్క చూసినా గరరవరట్టు గరరవరట్టు అంటూ అరుస్తున్న కప్పల బెకబెకలాగిపోయాయి. వర్షధార ఆగిపోయింది, మేఘాలన్నీ చల్లాచెదరైపోయాయి, ఆకాశం పూర్తిగా స్వచ్ఛమయ్యింది, నిర్మలమైపోయింది. సూర్యభగవానుడు తీక్షణములైన కిరణములతో ప్రకాశిస్తున్నాడు. ఈ లోపల భోజనాలు చేస్తున్నా ఇంతకాలం గడిపినటువంటి వాళ్ళు అనుకున్నారట, వాళ్ళలో వాళ్ళు ఈ వర్షం తగ్గిందా, చందును గెంతేసి మన ఊరు మనం పోదాం, మళ్ళీ అసలు ఈ కాంచీపురానికి రావద్దు, వాయుదారి కాంచి అని తిట్టుకుంటున్నారు లోపల. ఇది శివుడి పరీక్షను తెలియదు వాళ్ళకి, పేరుకి సన్యాసం పుచ్చుకున్న లోపల కామక్రోధాదులు ఏం తగ్గలేదు వాళ్ళకి. అందుకని వాళ్ళలో వాళ్ళు తిట్టుకుంటున్న వాళ్ళు, భక్తులు కొట్టుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైతే వర్షం వెలిసిందో ఇక అందరూ చూడండి, ఓ పక్కన బురద ఉన్నా సరే, ఇంకా వీధుల్లో కొంత నీరున్నా సరే, బాబోయ్ మళ్ళీ వర్షం వచ్చేలోపు ఈ ఊరు వదిలి పోదాం, ఇక మళ్ళీ ఇక్కడ ఉండద్దు, రోజు ఈ భోజనాలు చేయలేకపోతున్నాం, ఏంటి ఇంత హాయిగా తిని. ఇంటికి పోయి ఆ గంజినీళ్ళు, ఆ పచ్చిమిరపకాయ మొక్కో లేకపోతే జొన్నన్నమో అవే రుచిగా ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళంతా నిజంగా చాలామంది వాళ్ళలో ముష్టి వాళ్ళు, జీవితంలో ఇంత పుష్టిగా అన్నందని వాళ్ళు లేరు. పుష్టిగా సంతుష్టిగా అన్నం తినడం ఎరగని ముష్టి వాళ్ళు కూడా వాళ్ళ ఊరు ఉండిపోవాలనుకున్నారట. అందుకని వీళ్ళంతా తిట్టుకుంటూ ఎప్పుడు ఈ వర్షం వెలుస్తుందా, ఎప్పుడు పోదామా అనుకుంటూ మొత్తం మీద వెళ్ళిపోయారు. ఇంచుమించుగా 10 గంటల సమయానికి పూజలు పూర్తి చేసుకుని వీళ్ళు బయటకు వచ్చేసరికి ఇంట్లోంచి వీధులన్నీ నిర్మానుష్యం అయిపోయాయి. ఎండకి నేలంతా కూడా అప్పుడే క్షణాల్లో ఆ బురద ఆరిపోయి గట్టి పడిపోయింది. ఈయన భార్యని ఈ పూట ఎవరికైనా పాలు పెరుగు లేకపోతే ఇంకేమైనా తాగడానికి ద్రవ పదార్థాలు ఇలాంటివి ఇచ్చావా అంటే, ఏమేమనండి అలా వర్షం వెలవగానే పొద్దున్నే లేచి బిచారా సర్దుకుని వెళ్ళిపోయారు. మొత్తం ఈ బధుర పంగ్వంద భిక్షుక బ్రహ్మచారి జటి పరివ్రాజ కాతి తిక్షపడ కావదోత కాపాలికాధ్యనాథులు అందరూ ఎవరి దాన్ని వాళ్ళు వెళ్ళిపోయారు. అసలు ఎవరూ ఈ పూట మన ఆతిథ్యం స్వీకరించేవాళ్ళు లేరండి. ఆవిడ ఈయన తెల్లబోయాడు, అప్పుడే వెళ్ళిపోయారు మూటా ముళ్ళే సర్దుకుని అని. ఇల్లంతా వెతికితే ఇంట్లో ఎవడు లేడు, ఒక్క వస్తువు కూడా వదలకుండా, గుండుసూది కూడా వదలకుండా ఎవరి వస్తువులు వాళ్ళు మూట కట్టుకు వెళ్ళిపోయారట. ఇప్పుడు ఈయనకి ఓ బెంగ పట్టుకుంది. ప్రతిరోజు కనీసం ఒక్క శివభక్తుడికైనా అన్నం పెట్టకుండా మనం భోజనం చెయ్యం, అది మన నియమం. ఇవాళ వర్షం వెలవడంతో ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు, ఇప్పుడు మనం ఏం చెయ్యాలి. వానదేవుడు ఉన్నంతకాలం మనం ఎంతో సుఖంగా ఉన్నాం, ఈ వంకతో అతిథులకి భోజనం పెట్టాం. ఇవాళ వర్షదేవుడు తప్పుకోగానే అతిథులు కూడా తప్పుకున్నారు, భార్యామణి. ఎంత విచిత్రం ఇది! కాంచీపురంలో ఏనాడు మన ఇంట్లో ఎవరో ఒకళ్ళకి అన్నం పెట్టకుండా మనం భోంచేయలేదు. ఇవాళ మనకి అన్నం పెట్టడానికి కూడా ఒక అతిథి దొరకడం లేదు. సర్లే, నువ్వు ఇంట్లో పదార్థాలు సిద్ధం చేస్తూ ఉండు, నేను ఎక్కడైనా ఒక్క శివగుప్తుడైనా దొరుకుతాడేమో నాలుగు కోడల సంగమ ప్రాంతానికి వెడతాను. నాలుగు రోడ్లు కలిసేటటువంటి కోడల దగ్గరికి వెళ్ళి వెతికి తీసుకొస్తాను. అదిగాక ఊరవతల పాడుపడిన సత్రాలు కొన్ని ఉన్నాయి. పూర్వం ఏం చేసేవారంటే పెద్ద పెద్ద సత్రాలు మండపాలు కట్టేవారు. ఇప్పుడు ఇక్కడ మనం వస్తూ ఉంటే చూసారు, పొడుగ్గా మండపం ఉంటుంది. గుళ్ళోకి వెళ్లే ముందు అక్కడికి వచ్చి అక్కడెక్కడే తిరుగులు విశ్రాంతి తీసుకునేవారు. ఆ విశ్రాంతి కోసమని మహానుభావులైన రాజులు ఎంతోమంది ఆ మండపాలు కట్టించారు. ఆ రోజుల్లో దిక్కులేని వాళ్ళంతా వాటిలో తలదాచుకునేవారు, అయితే భక్తితో తలదాచుకునేవారు, అసాంఘిక కార్యక్రమాలు చేసేవారు కాదు. అలాంటి సత్రాల్లో ఎవడో ఒకడు దొరకపోతాడా అని ఆ క్షణమే ఆయనంత విభూతి గుచ్చుకు బయలుదేరాడు. ఎప్పుడైనా ఇంటికి భోజనానికి రమ్మని పిలిచేటప్పుడు అతిథులకి విభూతి ఇస్తారు. విభూతి అందుకున్నారు అంటే ఆ ఇంట్లో భోంచేయాలి. భోజనం చేయని వాడు చేత్తో విభూతి అందుకోకూడదు. అందుకనే పొడి విభూతి చేతిలో వేయించుకోకూడదు అని శాస్త్రం ఒకటి ఉన్నది. అది ఒక కఠోర నియమం. ఎప్పుడైనా పుచ్చుకోకూడని వస్తువులు కొన్ని ఉన్నాయి. తడి విభూతి అయితే నుదుట రాయించుకోవచ్చు, కానీ పొడి విభూతి చేతులు ఎవడన వేస్తుంటే చేత్తో మాత్రం స్వీకరిస్తే స దరిద్రో భవేత్ వాడు దరిద్రుడు అవుతాడని శాస్త్రం. అందుకని భస్మం మాత్రం చేత్తో అందుకోకూడదు. అందుకోకూడని వస్తువులు కొన్ని ఉన్నాయన్నమాట. భస్మము మాట వరుసకు కూడా చేత్తో అందుకోకూడదు. అందుకని ఈయన ఏం చేశాడు, కేవలం అన్నమునకు నేను ఆహ్వానించినప్పుడు అన్నము తింటామని అంగీకరించిన వాడికి మాత్రమే విభూతి ఇవ్వాలి. అటువంటి వాడు దొరికితే వాడి చేతిలో ఎంత విభూతి వేస్తాను, వాడు అతిథిగా వస్తాడు, వాడికి మేము అడిగిన ఆహార పదార్థాలు పెడతాం అనుకుంటూ ఎంత విభూతి తీసుకుని దాన్ని రొంటిను ఉన్న డబ్బాలో వేసుకు బయలుదేరాడు. మొత్తం కాంచీ పట్టణం అంతా అతిథి కోసం తెగ గాలించాడు ఆయన. వీధి వీధి ఇల్లు ఇల్లు తెగ తిరిగాడు ఆయన. ఎక్కడ అతిథి దొరకడంలా, మాట వరసకు కూడా శివభక్తులు దొరకడంలా. చివరికి వెతికి వెతికి నాలుగు దారులు కలిసే ప్రాంతాలు వెతికాడు. విడివిడిగా వీధులు వెతికాడు, ఇళ్ళు గాలించాడు, సత్రాలు గాలించాడు. ఎక్కడ దొరక్క మధ్యాహ్నం 12 గంటల సమయానికి ఊరికి బాగా దూరంగా ఉన్న ఒకే ఒక్క పాడుబడిన సత్రం చివరిగా మిగిలిందిట. అక్కడికి వెళ్ళాడు. ఇంకా మిగతా అంతా గాలించాను, ఆఖరిగా ఈ సత్రం దగ్గరకు వచ్చాను. ఈ పాడుబడిన సత్రం దగ్గరైనా ఒక్కడైనా దొరికితే బాగుండును, వాడిని నేను అతిథిగా తీసుకెడతాను. వాడు దొరకపోతే ఈ పూట నాకు అతిథి దొరకడు, అతిథి దొరకపోతే నేను ఉపవాసం ఉంటాను అని నిశ్చయించుకున్నాడు ఆయన. అతిథికి అన్నం పెట్టకపోతే అన్నాళ్ళైనా ఉపవాసం ఉంటాడు ఆయన, అది ఆయన నియమం. అందుకని చిట్ట చివరిగా ఆ పాడుబడిన సత్రం దగ్గరికి వెళ్ళాడు. అది ఊరికి చాలా దూరంలో ఉంది. అది కూలిపోతున్న పెద్ద శిలాస్తంభములతో కూడిన సత్రం. ఈయన అదృష్టం, ఆ సత్రం అరుగు మీద బాగా పండు ముసలివాడొకడు పడుకుని ఉన్నాడు. దాదాపు 90 ఏళ్ళు ఉంటాయి వాడికి. తల ఇలా వణికిపోతుందిట. సంసార బంధంబు సమసినే మొయటంచు పంకిల్చి తలను అంకిల్చువాడు. ఇక నాకు సంసార భ్రమ లేదు, సంసారంలో మహాపాపాలు చేసి చేసి ఉన్నాను, ఆ పాపాలన్నీ నా తలకాయ మీదకి చేరాయి, అందుకే వణికిపోతోంది నా తల, ఇంకెందుకు నాకు సంసారం అని సంసారాన్ని అసహ్యించుకుంటున్నట్టుగా అతని తల వణికిపోతుందిట. ముసలితనంలో కొంతమందికి తల ఎలా వణికిపోతుంది, వణుకుడు రోగం ఒకటి ఉంటుంది పాపం, ఏం చేస్తాం, అది కూడా భగవంతుని యొక్క లీల. వాడికి తల వణుకుతోంది, గడ్డం బాగా నెరిసిపోయి పొడుగ్గా పెరిగిపోయింది, మీసాలు గడ్డాలు ఈ తల మీద చుట్టూ ఇంకా పూర్తిగా వెండి అన్నమాట, వేరే వెండి కొనుక్కోకల అంతలా పండిపోయింది అనమాట. నరసిన గడ్డంబు నరసిన మీసంబు నరసిన రోమ పాండుర శిరంబు అంటాడు శ్రీనాథుడు హరవిలాసంలో. గడ్డము నరిసిపోయింది, తల చుట్టూ నెరిసిపోయింది, మీసము నెరిసిపోయింది, బాగా పండైపోయింది. దానికి తోడు చేతుల దగ్గర ఎత్తినప్పుడు ఈ చర్మం కిందకి వేళ్లాడిపోతుంది. లోపల మాంసం అంతా హరించుకుపోయి చర్మం పూర్తిగా కిందకి జారిపోయిందిట పాపం. చర్మం జారిపోయింది, ముక్కు జారిపోయింది, ఈ ముడతలు పడినటువంటి ముఖం మీద ఉన్నటువంటి చర్మం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ముఖం ముడతలు పడుతుంది కానీ చర్మం మరీ ఇలా జారిపోవటం చాలా విచిత్రంగా ఉందట. కంటి దగ్గర నుంచి చర్మం కిందకి వేళ్లాడిపోతుంది అనమాట. కళ్ళు లోతుకు వెళ్ళిపోయాయి, చెవుల్లో జుట్టు బాగా పెరిగిపోయింది. కొంతమందికి చెవుల వెంట్రుకలు కూడా బాగా పెరిగిపోతాయి, అదో యోగం, ఏం చేస్తాం. ఓసారి ఒక ఆయన విష్ణువు కోసం తపస్సు చేశాడు. విష్ణు ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకోమంటే మా మేనమామ చెవి నుండా జుట్టు మొలవాలి అని వాడు వరం కోరాడు. తథాస్తు అన్నాడు విష్ణువు. ఆ తర్వాత మాయమైపోయాడు ఆయన. ఈ వెంటనే ఈ మేనలుడు పరుగు పరుగుని ఇంటికి వచ్చి మామయ్య ఇలా రా అన్నట్ట. ఆ మామయ్య అప్పటికే ఒక కత్తిరించుకుని ఈ జుట్టు కత్తిరించుకుంటూ వస్తున్నాడు. మామయ్య నీ చెవుల్లో జుట్టు బాగా మొలిచిందా అన్నట్ట. అదేమిటోరా హఠాత్తుగా చెవిలో దుబ్బు దుబ్బులు కింద చెట్లు మొలిచినట్టుగా జుట్టు మొలుస్తుందిరా, విసిగెత్తిపోయి ఎంత కత్తిరించినా మళ్ళీ జడలు పెరిగినట్టు పెరిగిపోతుంది, మర్రి రోడలు పెరిగినట్టు పెరిగిపోతుంది అన్నట్ట. నేనే మామయ్య ఈ వరం కోరాను అన్నట్టు. ఒరే మేనల్లుడే ఈ పిచ్చి వరం ఎందుకు కోరాడు, అసలు ఏం జరిగిందంటే విష్ణు కోసం తపస్సు చేశాను, ఆయన ప్రత్యక్షమయ్యాడు, ఏం వరం కావాలో కోరుకోమంటే మా మేనమామ చెవిలో జుట్టు మొలవాలని కోరుకున్నాను. ఆయన తథాస్తు అన్నాడు, అందుకే నీకు ఎంత జుట్టు వచ్చింది, నువ్వు ఎంత కత్తిరించుకున్నా అలా మొలుస్తూనే ఉంటుంది అన్నట్ట. ఓరి దౌర్భాగ్యుడు ఎందుకులే ఈ వరం కోరామంటే వాడెవడో పంచాంగంలో రాశాట, మేనమామ చెవిలో జుట్టు ఉంటే మేనల్లుడికి ఐశ్వర్యం అని, అందుకు కోరాను మామయ్య అన్నట్ట. ఓరి దౌర్భాగ్యుడు విష్ణు అంతటి వాడు ప్రత్యక్షమైతే ఐశ్వర్యం ముఖాముఖి కోరుకోక ఇదెందుకు కోరామంటే నాకు తోతలేదు మామయ్య అన్నాడు వాడు. ఇలాంటి పిచ్చాళ్ళు కూడా ఉంటారు. పంచాంగం చక్కగా సుముహూర్తాలకి వాటికి వాడండి, అందుకని పిచ్చివాటి అన్నింటినీ వినడం, అక్కడి నుంచి లేనిపోని పనులు చేయటం, దాంతో భ్రష్టులు అయిపోతాం. అలాగా ఆ చెవిలో జుట్టు విపరీతంగా పెరిగిపోయి తెల్లబడిపోయి ఆ జుట్టుని వాడు వెనక్కు తోసుకుంటున్నాడు. అటువంటి ముసలాయనికి సరిగ్గా సాటి వచ్చేటటువంటి అంతే వయస్సు కలిగిన ముసలావిడ భార్య పక్కనుంది. ఆవిడేమో కాళ్ళు అలా ఒత్తుతోంది, ఆవిడకి కళ్ళు కూడా లేవు గుడ్డిడి. గుడ్డెవ్వ చెవిట ఆయన రోగాలతో ముసలాళ్ళైపోయిన 90 ఏళ్ళు దాటిన పండు వాళ్ళు వాడు. వాళ్ళని చూడగానే ఈయనకి ముచ్చట కలిగింది. ఎందుకో తెలుసా, శరీరం గురించి ఆయన చూస్తాడా, వాళ్ళ ముదుట ధగ్గ ధగ్గ వెలిగిపోతున్న విభూతి ఉన్నది. విభూతి ధారణ చేసిన ఈ మహానుభావులు వీర శైవులు ఈ శైవ మతస్థులు దొరికితే చాలు వాళ్ళు శివస్వరూపులని వెంటనే వెళ్ళి వాళ్ళ కాళ్ళకి నమస్కరించాడు. నుదుట విభూతి ధరించిన వాడిని చూడగానే వెంటనే నమస్కారం చెయ్యమని శాస్త్రం చెబుతున్నది. ఎవడి నుదుటైనా ఇంత విభూతి కనబడిందంటే ఇంక వాడు ఎవడు ఏమిటని అడగకుండా తక్షణం నమస్కరించు, నమస్కురు అని. అందుకే ఈయన వినయంగా నమస్కరించాడు. ఆ తర్వాత ఏమన్నాడు, అయ్యా మహాత్మా శివ, విభూతి పెట్టుకున్న నువ్వు శివుడివి, నీ భార్య సాక్షాత్తు పార్వతి, మీరిద్దరూ నా పూర్వజన్మ సుకృతం వల్ల ఈరోజు నాకు అతిథులుగా లభించారు. మీరు మా ఇంటికి ఆహారానికి వేయించేయండి, భోజనానికి రండి అనగానే ఆయన ఏదో అంటున్నట్టున్నావు, నాకు వినబడడం లేదురా అబ్బాయి, కొంచెం చెవిలో గట్టిగా అరు అన్నాడు ఆయన. ఓహో ఇది కూడా ఉందన్నమాట. ఇప్పుడు ఈయన ఎదురుగుండా ఉన్న శివభక్తుడు కవి. కవి అంటే తెలుసుగా, కా అంటే కనిపించదు, వి అంటే వినిపించదు, అందుకని కవి. ఈయనకి వినిపించదు కనిపించదు అనుకుని దగ్గరికి వెళ్ళి చెవులు గట్టిగా ఒక కరుపు అరిచాడు అనమాట, మన బైక్ రీసౌండ్ ఇచ్చినట్టుగా అరిచాడు అనమాట. ఏమండో నేను ఒక శివభక్తుణ్ణి, నేను ప్రతిరోజు ఒక శివభక్తుడికి అన్నం పెడతాను, అన్నం పెట్టకుండా నేను అన్నం తినను, మా ఇంటికి ఈ పూట భోజనానికి రండి, ఇదిగో విభూతి తీసుకోండి, వస్తున్నట్టు అంగీకార సూచకంగా విభూతి తీసుకోండి అన్నాడు. అంటే విభూతి పుచ్చుకుంటే వస్తాను ఒప్పుకున్నట్టే. అంటే ఆయన ఒరే అంత వస్తావేను రా, నేను ఏమైనా చెవిటాడినా అన్నట్టు. ఈ చెవిటాళ్ళతో ఇదో పెద్ద సమస్య. ముందేమో ఆ వినబడలేదు అంటాడు, గట్టిగా చెప్పంటాడు. మళ్ళీ గట్టిగా చెవులు అరిచేవనుకోండి, ఏ అంత అరుస్తావు, నాకు వినబడదా అంటట. కావాలని అవతలని విసుక్కుంటున్నాడు. ఈయన విసుక్కుని ఏం నాయన నేనేమన్నా చెవిటాడినా, కాస్త మెల్లిగా చెప్పన్నట్ట. అప్పుడు నేను మళ్ళీ కొంచెం సౌండ్ అటు ఇటు కాకుండా తగ్గించి ఆ తర్వాత ఏమన్నాడు, నాయన అయ్యా మా ఇంటికి భోజనానికి రండి, నేను ఆహ్వానిస్తున్నాను అన్నట్ట. అప్పుడు ఆయన ఓహో నీ ఇంటికి భోజనానికి రావాలా, దానికే వస్తాం, ఇప్పటికి 3 ఏళ్ళు 21 రోజులుగా ఇక్కడ వర్షం కురిసింది, వాడు 22వ రోజు, ఈ 21 రోజులుగా మేము మళ్ళా మాడిపోతున్నాం, మాట వరసకు కూడా మాకు తినడానికి ఎంత ఆహారం లభించలేదు, కడుపు నకనకలాడిపోతుంది, చావడానికి సిద్ధంగా ఉన్నాం. నేనే అంటే ఆ ముసలావుడు కూడా అలాగే ఉంది. పెళ్ళాన్ని పస్తుంచడం తప్పే, కానీ ఏం చేయను, వర్షంలో కదలలేకపోయాను, అందువల్ల నువ్వు పిలిచావు కనుక భోజనానికి వస్తాను, కానీ నాకు ఒక కఠోర నియమం ఉన్నది, నా నియమాన్ని నువ్వు పరిపాలన చేస్తానంటే నేను నీకు భోజనానికి రావడానికి అంగీకారం తెలుపుతానన్నాడు. అప్పుడు మీకేం కావాలో కోరుకోండి, మీరు అడిగితే చాలు, నేను ఏదైనా చేస్తాను, శివభక్తులు అడిగితే కాదంటానా అన్నాడు ఈయన. అయితే ఇప్పుడు విను, మాది ఘోర వీర శైవాచారం, నేను ఈశ్వరుడికి నరబలి ఇచ్చి ఆ నరమాంసంతో ఈ పూట ఉపవాసం ముగిస్తానని ఒప్పుకున్నాను, నాకు నరమాంసం పెడతానంటే నీ ఇంటికి వచ్చి భోజనం చేస్తానన్నాడు ఆయన. సంతోషంగా పెడతానన్నాడు ఈయన. కంగారు పడకప్పుడే నాయన, నరమాంసం అంటే ఎవరినో కొనుక్కొచ్చి వాడిని చంపి పెడితే అది నేను తిన్ను, నీవు నీ భార్య కలిసి నీ కొడుకుని మెడ స్వయంగా పట్టుకుని ఏదో కోడిని కోసినట్టు మేకను కోసినట్టుగా కత్తిపేట దగ్గర మీ అబ్బాయి తల కొయ్యాలి, ఆ తర్వాత మీ అబ్బాయి మాంసాన్ని నువ్వు నీ భార్య కలిసి వండాలి, ఆ మాంసాన్ని అరిటాకులో భోజనంతో పాటు నాకు వడ్డించాలి, నేను నా భార్య ఆ మాంసాన్ని తింటాం, నీవు నీ కొడుకు నీ భార్య మాతో పాటు పక్కన కూర్చుని భోజనం చేయాలి, ఈ షరతుకి నీవు అంగీకరిస్తే నేను వచ్చి నీ ఇంట భోజనం చేస్తాను, విభూతి అందుకుంటాను అన్నట్ట. శివుడు అడిగితే ప్రాణమైనా ఇస్తాను, అది మా వంశాచారం, అలాగే చేస్తానన్నాడు ఆయన. నువ్వంటే ఒప్పుకున్నావు, మీ ఆవిడ ఒప్పుకొద్దేమిటి అన్నాడు ఆయన. నా భార్య నా కొడుకు నా మాట జవదాటను, మేమంతా ఒకటే మాట మీద ఉంటాం. మళ్ళీ ఆయన ఒప్పుకోలే, నువ్వు విభూతి ఇచ్చాక నేను నువ్వు అన్నాక తీరా ఇంటికి వచ్చాక పుత్ర ప్రేమతో మీ ఆవిడ నేను ఈ షరతుకు అంగీకరించను అంటే మొత్తం వ్రతం భగ్నం అవుతుంది, నిన్ను నేను శపిస్తాను, నా వ్రతం పాడైపోవటం వల్ల నన్ను శివుడు శపిస్తాడు, కాబట్టి నువ్వు ఎందుకైనా మంచిది మీ ఇంటికెళ్ళి మీ ఆవిడ్ని మీ అబ్బాయిని కూడా ఒప్పించి అప్పుడు నా దగ్గరికి రా, అప్పటిదాకా నేను విభూతి పుచ్చుకొని అన్నాడు ఆయన. శివభక్తులతో ఎక్కువ వాదించకూడదు కనుక నేను ఇప్పుడే ఇంటికి వెళుతున్నాను, మీరు మాత్రం ఇక్కడే ఉండండి అని పరుగు పరుగున ఈయన ఇంటికి వచ్చి భార్యామణిని పిలిచి, ఎవరో ఒక వీరశైవుడు దొరికాడు మహానుభావుడు ఆయన, ఆయన చెప్పిన దానికి ఒప్పుకున్నాను, నువ్వు ఉంటావంటే ఆవిడ చిరునవ్వుతోంది, ఏమండి ఇవాళ కాకపోతే రేపైనా మనం చచ్చిపోమా, మన శరీరం ఒక మహానుభావుడి కడుపులోకి వెడుతోందంటే అంతకంటే అదృష్టమే ఉన్నది, ఎంతోమంది మహానుభావులు తమ శరీరాన్ని లోకం కోసం త్యాగం చేశారు, బలిబెట్టడే శిబి చక్రవర్తి పావురంబునకు సశరీరంబుమున్ను. పూర్వం శిబి అనే ఒక చక్రవర్తి ఉన్నాడు, ఆ శిబి చక్రవర్తి లోకశ్రేయస్సు కోసం ప్రాణమైనా ఇస్తాను అని శపథం చేశాడు, ఆయన మహాదాత, ఆయన దాతృత్వాన్ని పరీక్షించాలి అనుకున్నారు ఇంద్రుడు అగ్నిహోత్రుడు. అగ్నిహోత్రుడు ఒక పౌరంగా మారిపోయాడు, ఇంద్రుడు ఒక డేగగా మారాడు. ఈ డేగగా మారినటువంటి ఇంద్రుడు ఈ పౌరాన్ని తరువుకుంటూ వచ్చాడు. పౌరం పరుగు పరుగున సభాభవనంలో సింహాసనం మీద కూర్చున్న శిబి చక్రవర్తి దగ్గరకు వచ్చింది. శిబి చక్రవర్తి నన్ను రక్షించు, నా ప్రాణాన్ని కాపాడు, త్రాహి త్రాహి అంది. వెంటనే శిబి, నిన్ను రక్షిస్తున్నాను, నీకు ప్రాణదానం చేస్తున్నాను, అభయం ఇస్తున్నాను, రా నా సింహాసనం మీద కూర్చో అన్నాడు అని తన సింహాసనం మీద కూర్చోబెట్టుకున్నాడు. ఇంతలో డేగ వచ్చింది. శిబి చక్రవర్తి, నాకు 3 రోజుల నుంచి ఆహారం దొరక్క అల్లాడిపోతున్నాను, ఆకలి వేసి ఆహారం కోసం వెతుకుతూ ఉంటే అదృష్టవశాత్తు ఈ పౌరం దొరికింది, ఈ పౌరాన్ని పట్టుకుని తిందాం అనుకున్నాను, ఎంతలో నువ్వు దానికి అభయం ఇచ్చావు, నువ్వు అభయం ఇచ్చింది పౌరానికి, అదే సమయంలో నా ప్రాణం తీస్తున్నావు, నువ్వు ఒక ప్రాణిని రక్షించడానికి ఇంకో ప్రాణిని చంపడం ధర్మమా, ఇప్పుడు నాకు ఆ పౌరం లేకపోతే నేను మలమలబడి లేదా చచ్చిపోతాను, దానిని రక్షించను, నువ్వు నన్ను రక్షించాలి కదా అంది. అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి, పౌరానికి అభయం ఇస్తానన్నాను, అంతేగాని నీ ప్రాణం తెస్తాను లేదుగా, నీకు ఆకలి వేస్తోంది, ఆహారం కావాలి, ఆహారం ఉంటే నువ్వు బతుకుతావు, కాబట్టి ఈ పౌరం బదులు ఇంకేదైనా ఆహారం నేను పెడతాను, నా భవనంలో బోరెడన్ని పిండి వంటలు ఉన్నాయి, ధాన్యాలు ఉన్నాయి, వాటిని తినచ్చు కదా అంటే, అబ్బే నేను ధాన్యాలు పళ్ళు తినేటటువంటి జాతిని కాను, నాకు మాంసం కావాలి అన్నది. ఇంకో ప్రాణిని చంపే అధికారం నాకు లేదు, నీకేం మాంసం కావాలన్నాడు ఆయన. పోనీ ఇంకో ప్రాణిని చంపనుంటున్నావు గనక నీ మాంసమే పెట్టు అన్నది. ఇప్పుడు నేను సంతోషంగా ఒప్పుకుంటున్నాను, ఈ పౌరము ఎంత బరువు ఉందో అంత మాంసం నా శరీరం నుంచి కోసి నీకు పెడతాను అని వెంటనే ఈయన ఏం చేశాడు, ఒక తెక్కెడ తెప్పించాడు అక్కడికి. ఆ తెక్కెడలో ఒక దాంట్లో ఏం చేశాడు, ఒక త్రాసు సిబ్బిలో ఈ పౌరాన్ని పెట్టాడు. రెండో దాంట్లో ఏం చేశాడు, ఒక కత్తి తెచ్చి తన తొడంత పరులు కోసి ఆ తొడ మాంసం అందులో పెట్టాడు. బంగిరి పిల్ల మామిడికే కోస్తారు చూసారా, అలాగా ఆ పెడ పెడ కోసి అందులో వేశాడు. కానీ చిత్రం ఏంటో తెలుసా, ఈయన మంచి బలమైన రాజు, ఆయన అంత పెడ వేసినా పౌరమే బరువుగా ఉందిట ఈ మాంసం కంటే. వసి పౌరమా, ఏనుగులు మింగావా, లేక కొండలు పలహారం చేసావా అనుకుని లోపల వెంటనే ఈ రెండో తొడ కోసి అందులో వేశాడు. అయినా పౌరమే బరువుగా ఉంది. ఈ పట్టు చేతి మాంసం కోసి వేశాడు, అయినా పౌరమే బరువు తూగుతోంది, ఈ మాంసం సరిపోవడం లేదు, టక్ చక్కని వీడి తాడు ఆ తక్కిట్లో కూర్చున్నట్ట. వెంటనే తక్కిడి కిందకిడిగిపోయింది. దేవతలు హాహాకారం చేశారు, పూలవర్షం కురిపించారు. ఒక్క బక్క చిక్కిన పావురం కోసం, ఒక పిట్ట కోసం నీ శరీరాన్ని అట్టే పెట్టావు నువ్వు, ఎంత గొప్ప దాతవి అని వెంటనే ఇంద్రుడు, ఆ పక్కన ఉన్నటువంటి అగ్నిహోత్రుడు తమ స్వస్వరూపాలు ధరించారు. డేగ కాస్త ఇంద్రుడైపోయింది, పావురం కాస్త అగ్నిహోత్రుడైపోయి మహానుభావ అమ్మవారి పేరు చెప్పి, ఇష్టకామేశ్వరి పేరు చెప్పి, లేకపోతే ఇంకో విశిష్ట కామేశ్వరి పేరు చెప్పి పర్రు పర్రు అని కోళ్ళు కోసి తినే ఎంతో మంది దుర్మార్గులను మేము చూసాం. దేవుడి పేరు చెప్పి బలుడిచ్చే హింసాకాండతో తమ పొట్ట పోసుకునే వాళ్ళు ఎంతో మందిని చూసాం. కానీ ఒక పిట్ట కోసం శరీరం మొత్తాన్ని కాటాలో తక్కెడలో పెట్టిన వాడిని నిన్నే చూచాం, ఆహా ఏమి త్యాగం నీది అని వెంటనే చేత్తో నివరగానే ఆయన శరీరం యథాతథం అయిపోయింది. శరీరంతో స్వర్గానికి పట్టుకుపోయారు శిబి చక్రవర్తిని, ఇంద్రుడు, అగ్నిహోత్రుడు. అటువంటి మహానుభావులు శరీరాన్ని త్యాగం చేసిన దాతలు పుట్టిన దేశంలో పుట్టిన దాన్ని నేను. మన అబ్బాయి నా మాత్రం త్యాగం చెయ్యనాదిట ఆవిడ, ఎంత గొప్పదంట ఆవిడ. మన శరీరం ఎప్పుడో ఒకప్పుడు విడిచిపెడతాం, అప్పుడు శ్మశానానికి తీసుకెళ్లి భూమిలో పాతి పెడితే కుళ్ళిపోతుంది, లేదా ఏ తక్కెడ మీదో లేకపోతే మరో దాని కాష్టాల మీదో కట్టెల మీదో పాడి మీదో పెడితే కాలి బూడిదైపోతుంది. అలా బూడిదయ్యకంటే మన శరీరం ఒక భక్తుడికి ఆహారం, ఇవాడు బతికితే అంతకంటే కావాల్సిందేముంది, అలా ఏనండి అండి.